పని చేయగలరు శ్రీకృష్ణుడే కాదు అనసూయే కాదు, సుమతియే కాదు, మీరాబాయియే కాదు, సక్కుబాయియే కాదు, చోటు అమ్మే కాదు, లావెట్స్కియే కాదు, శారదామాతయే కాదు, అలాగే పురుష గురువులు కూడా. ఇదంతా యొక్క మీరు ఆ దర్శనం చేస్తూ ఉండాలి. ఆ చేతనత్వాన్ని మీరు గుర్తుంచుకోవాల్సింది, ప్రాక్టీస్ చేయండి. అది కళ్ళు మూసుకుని కూర్చున్నారు ఓకే, కళ్ళు తెరిచి కూడా మీ చేతనత్వం అక్కడే ఉండాలి. ఎలా, నేను కళ్ళు తెరిచి మీతో మాట్లాడుతున్నాను, వాడు చేయి ఊపుతున్నాడు, వాడు రాస్తున్నాడు, వీడు రాయటం లేదు, అక్కడ వర్షపు చినుకులు పడుతున్నాయి, ఇవంతా అబ్జర్వ్ చేస్తున్నా కదా. కానీ ఇవంతా అబ్జర్వ్ చేస్తున్నా మాట్లాడుతున్నా, మళ్ళా మాటలలో మార్పు లేదు కదా. ఏ విషయం నేను చెప్పదలుచుకున్నానో ఆ విషయం చెప్పగలుగుతున్నాను కదా. అదే విధంగా మీరు ఏ పని చేస్తున్నా మీ చేతనత్వం మాత్రము ఆ జగద్గురు చేతనత్వము లోనే ఉంచుకుని, చూసినా మాట్లాడినా, అదే ఆ శ్లోకం ఖండత పట్టండి అని చెప్తాను, నేను ఖండత పట్టలేకపోతున్నాను. ప్రహ్లాదుడిది పానీయంబుల త్రావుచున్ గుడుచుచున్ ఏదో హాసలీల ఏదో ఉంది కదా, అది ఖండత పట్టండి, వెతికి తీసి. నేను ఖండత పట్టమని చెప్పినా మీరు ఖండత పడితే అది మీకు చాలా ఉపయోగపడతాయి ఈ స్థితికి. ఇంకోళ్ళకి కొటేషన్ ఇవ్వటానికి కాదు, ఇంకోళ్ళకి తెలియకూడదు అసలు మీరు ఇది చేస్తున్నారని. మీ ఇంటి మీ పక్కన ఉన్నవాడికి తెలియదు. భార్యాభర్తలలో భర్త ఇది చేస్తున్నాడు, భార్య ఇది చేస్తున్నాడు తెలియాల్సిన పనే ఉంది. అనంతమైనటువంటి ఆ శాంతి మనసు అక్కడుంది. నువ్వు మామూలుగా ఇక్కడ పనిచేస్తూ ఉండండి, చెప్పాల్సిన పనులే ఎవరికి, మీరు అది ముందు గుర్తుంచుకోండి. ఏమీ తెలియాల్సిన పనులే, కానీ సాధకులకి తెలియాలి, మనకి తెలియాలి. చేస్తున్నావు నిచేత డిస్కస్ చేసుకోగలుగుతాం, ఎక్కడ తప్పుతోంది, ఎందుకు చేయలేకపోతున్నాం, సామూహికంగా చేసుకోవాలి వీలైనంత వరకు. దీన్ని గుర్తుంచుకుని నిన్న మొన్న మనం ఏం చదువుకున్నాం, ద్రామ్ అనేటటువంటి అక్షరములో ఉన్నటువంటి దైవ ఆసుర మానవీయ చేతనత్వము మనమే, దానుగుణము లేనటువంటి మనము, దయాగుణము లేనటువంటి మనము. మూడోది దమము లేనటువంటి మనము, అంటే ఇంద్రియ నిగ్రహం లేనటువంటి మనము. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం నమ ద్రాం. అచేతనత్వాన్ని అర్థిస్తున్నాం మనం. నాలో దానగుణం పెంపొందించు, దయాగుణం పెంపొందించు, ఇంద్రియ నిగ్రహ శక్తి పెంపొందించు. అడిగాక దానికి తగినట్టు మీ ఆచరణ ఉండాలి. ఫెయిల్ అవ్వచ్చు, అనేక జన్మలు పట్టవచ్చు కాక, మీరు నిరాశ చెందాల్సిన పనులే. ఏమి కంగారు పడకండి మీరు. ఇంచేత స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాత్ అపిచేత్ సుదూరాచారో సాధురేవ సమంతవ్య. జగద్గురు యొక్క వాక్కులివి. నువ్వు బ్రహ్మాండమైన దురాచార్యువి కానీ ఇది చేస్తున్నావు అంటే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి, లేకపోతే ఎన్నో జన్మలకి గ్యారంటీగా ఈ లైన్లో పడిపోతాను. అంతేత నిరాశ వద్దు అసలు చేయలేకపోతున్నావు అని. కానీ ప్రయత్న లోపం ఉన్నది కదా, తెలుస్తూనే ఉందిగా. సాయంత్రం పొద్దున చెప్పిన క్యాసెట్ రిటర్న్ మెటీరియల్ ఇక్కడ ఉండాలి. లేదు, ఇది మొదటిసారి కాదు కదా చెప్పడం. కానీ చెప్పాను కనుక నేను చెప్పను అంటాను లేదు కదా. నాకు కాస్త ఓపిక వచ్చేసరికి చెప్పేస్తున్నా నేను. చెప్పకపోవటానికి కారణం నా మాట మీరు వినకపోవడం కాదు, నాకు ఓపిక లేకపోవడం. అది మీరు గుర్తుంచుకోవాలి. నిరాశలొద్దు, వీళ్ళు చేయలేదే నేను చెప్పను. మీకోసం కాదుగా, నా కోసం చెప్పుకుంటున్నా. మీరు మీకోసం వింటున్నారు, నా కోసం వింటలే. మీకు ఆ భావం అర్థం అవ్వాలి, ఏం చెప్తున్నాను నేను. అంచేత శాంక్షన్ ఇచ్చేసేనా, ప్రయత్న లోపం మాత్రం ఉంటే మరి అది అపహాస్యమే కాదు. మీరు ప్రయత్నించి 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 చేయలేకపోతే ఓకే, అసలు ప్రయత్నమే లేకపోతే కాసేపు రాయమన్నాను, ప్రయత్నించారా? ఎవరో తీసుకెళ్లారు మాస్టరు, తెలుసుగా జరగదు. మరి ఏం చేయాలి అప్పుడు? ఈ కామన్ సెన్స్ డెవలప్ చేసుకోండి. చెప్పిన పని పూర్తవటం ముఖ్యం, కానీ కారణాలు మీరు చెప్తే ఏం లాభం? అర్థమైందా నేనేం చెప్తున్నాను? దాన్ని బాగా అలవాటు పడిపోయాం మనం. అది బ్రేక్ చేసుకోండి మీరు. ఈ కారణం వల్ల నేను చేయలేకపోయాను అనేటటువంటి మాట రాకూడదు. కారణాలు ఉండనే ఉంటాయి. ఎస్ఎస్ఐలో కూడా అదే కదా చెప్తాడు, నువ్వు టైంకి రాలేకపోయావు, గేటు పడింది, ఒప్పుకోడుగా. నీ కాలు విరిగింది, వాడు ఒప్పుకోడు. వాడు మీరు ఆ జడత్వము తీసుకురావాలి మీ ఆలోచన విధానం. ఇంకా మూర్ఖత్వమే అంతే, అది చెయ్యాలి, జరగాల్సిందే. అది వస్తే తప్ప జగద్గురు చేతనత్వము కదలదు, వచ్చిన గొడవ అది. మీరు ఏ జగద్గురు చేతనత్వాన్ని కదపాలి అనుకుంటున్నారో ఇంతకంటే తక్కువలో అది కదలదు. ఇంచేత ఆ స్థితి సంకల్ప సిద్ధ స్థితి, అనుకోవటము జరిగిపోవటము అప్పుడే జరిగిపోతాయి. అది ఆ స్థితికి వెళ్లాలని కోరుకుంటున్నారు మీరు. ఆ స్థితికి వెళ్లాలని కోరుకుంటే ఏం చేయాలి? ఆ స్థితికి తగిన ఆచరణ మన దగ్గర ఉండాలి. ఓం ద్రామ్ అంటే ఆ దానము. దానము యొక్క పరాకాష్ఠ ఎక్కడ కనిపిస్తుంది మనకి? శివ చక్రవర్తి యొక్క కథలో కనిపిస్తుంది. పౌరం కోసం తెలుసు కదా కదా, డేగ ఎగురుకుంటూ వస్తుంది పౌరం వెంట. పౌరం శివ చక్రవర్తి దగ్గరికి వస్తుంది. వస్తే ఏం చేస్తాడు? తీసుకున్నా శరీరం అన్నాడు. దానం యొక్క పరాకాష్ఠ మీకు అక్కడ కనిపిస్తుంది. అంటే మరి కోసి ఇచ్చేయమంటారా మాస్టర్? నీకు దమ్ముంటే కోసి అవడదు అన్నాడు. నటన వద్దు. ఆ ఆవేదన ఉంది కనుక శివ చక్రవర్తి గురించి మనం చెప్పుకుంటున్నాం. ఇక్కడ ఏంటి, మనం కాపీ కొడుతున్నాం. కాపీలు దయచేసి కొట్టవద్దు. చాలా జాగ్రత్తగా మీరు ఇది గమనించుకోండి. మీరు సహజముగా ఎలా ఉన్నారో అలాగే ఉండండి. ఏమి తొందరగా మారిపోకలే మీరు. మారిపోవడానికి ప్రయత్నం చేయండి. ఈ భావన అర్థం చేసుకోండి ఏం చెప్తున్నాను. కానీ ప్రయత్నం కనిపించటం లేదు, అక్కడ బాధిస్తుంది. టైం టేబుల్ వేసుకుని మీరు జీవితాన్ని డైరీ రూపంలో రాసుకోలేకపోతే మీరు ఒక్క అడుగు ముందుకు వెయ్యలేరు. ఇన్ని సంవత్సరాలు బట్టి చెప్తున్నా కూడా ఎందుకు వేసుకోలేకపోతున్నాం మీరు అర్థం చే. కానీ మన కోరిక ఏంటి? అమరత్వం కావాలి, జగద్గురువు యొక్క ఆశీర్వాదం కావాలి. అలా వస్తుంది రాదు అంటే నిరాశ చెందకండి మీరు. నేనేం నిరాశ పడిపోవటంలే. నాకు ఎప్పుడు ఏ నిరాశలు లేదు. నేను చెప్పిందంతా ఏంటి అంటే ఇది నా పని కాకపోయినా 20 ఏళ్ళు చేశాను నేను. నా సొంత పని కాకపోయినా తర్వాత ఎందుకు నా పని మీదకి అంత తొందరగా పరిగెడుతున్నాను? నాకు నా హెల్త్ మీద అనుమానం వస్తుంది ఇప్పుడు. లేకపోతే ఇంత తొందరగా నేను పక్కన పడే నా పనిని. కానీ ఏంటి కండిషను? నేను ఏది చేయటానికి ఈ భూమి మీదకి వచ్చాను అది ఇంకా మొదలెట్టలేకపోయాను నేను. చాలా మంది గురువులు అది మొదలెట్టలేకపోయారు. ఇంతటి వీళ్ళు ఎదుగుతే కదా వాడు మిగతా కోర్సులు చెప్పేది. ఒక శ్రీరామ శర్మ ఆచార్య రామకృష్ణ పరమహంసగానే గాయత్రి మంత్రం ఇచ్చేసి ఉండేవాడు. ఎందుకు ఇవ్వలేకపోయాడు? శిష్యులు ఎదగలేదు. శ్రీరామ శర్మ ఆచార్య తక్షశిల నలందానికి తగిన యూనివర్సిటీ పెడదామన్నది ఆయన కోరిక. అనేక సార్లు చెప్పేవాడు ఆయన నాతో. అదొక్కటే అయ్యా నా జీవిత లక్ష్యము అని. ఏంటి తక్షశిల నలందాలో ఉన్నటువంటి గోవితం? 10,000 మంది సాధకులు ఒకసారి కూర్చుని తపస్సులు ధ్యానాలు అనుష్ఠానాలు చేసేవారు. 10,000 మంది. ఇట్ వాజ్ ఎ రెసిడెన్షియల్ కాలేజ్. ఇప్పుడున్న రెసిడెన్షియల్ కాలేజీకి లాంటిది కాదు. 10,000 మంది కలిసి చేసేవారు. ఆయన కోరిక అది. మరి గాయత్రి పరివారంలో 4,00,000 మంది ఉన్నారు ఇప్పుడు. మరి నలంద యూనివర్సిటీ ఎందుకు పెట్టలేకపోయాం? ఇది క్రిటిసైజ్ చేయడానికి కాదు నేను చెప్తున్నాను, అది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నేను చెప్పేటటువంటి మాటలు ఒకళ్ళు తప్పు చేశారు అని చెప్పడానికి చెప్పటం లేదు, మనము అర్థం చేసుకోలేకపోతున్నాం గురువుని. శుద్ధి సాయి వచ్చాడు, వెంకట సాయి వచ్చాడు, కొండలు కొండలు నేను ఇస్తాను, ఎవడు అది అడగలేదు. వాళ్ళు అబద్ధాలు చెప్పారుగా, వాళ్ళకి అబద్ధాలు చెప్పాల్సిన పనే ఉంది. ఒకళ్ళు అడుగుంటే ఫలానా వాడు అడిగాడని చెప్పు ఉండేవాడు. ఎలా ఉంటుంది మంది? ఒకడు వచ్చాట బాంబే నుంచి శుద్ధి సాయి దగ్గరికి, ఆత్మజ్ఞానం కావాలన్నట్ట, అసలు ఆయన పట్టించుకోలేదు. పక్కన నన్ను పిలిచి నాకు 5 రూపాయలు కావాలన్నాడు. లేదు నా దగ్గర అన్నాడు, శ్యామయో ఎవరు నా పేరు గుర్తులేవు. సరే ఫలానా వాడి దగ్గరికి వెళ్ళి అప్పు తీసుకురా అన్నాడు. నాకు ఆలస్యం అయిపోతుంది, నాకు ఆత్మజ్ఞానం ఏ అని వీడు కూర్చున్నాడు. వీడి జేబులో 500 రూపాయలు ఉన్నాయి. మనం అలాంటి పని చేస్తున్నామేమో చూసుకోండి. మన్ని మనం కరెక్ట్ గా ఉన్నాం అనుకోవద్దు, కరెక్ట్ గా ఉంటే ఈ పరిస్థితి రాదు మనకి. చూసుకోండి ఆ పని చేస్తున్నామో. మీరు కోరుకుంటున్నటువంటి స్థితికి తగినటువంటి శ్రమ మీలో ఉన్నదా? దానము మీలో ఉన్నదా? తమము మీలో ఉన్నదా? ఇంద్రియ నిగ్రహం మీలో ఉన్నదా? లేకుండా గురువుని చేసే చెయ్యరు. మీ అపోహదంతే జరగదు, అది చాలా జాగ్రత్తగా గుర్తు చేసుకోండి. నా పనులలో ముఖ్యమైనటువంటి పని ఇదే, ఈ పిచ్చి నమ్మకాలు పోగొట్టాలి. ఏ గురువు కూడా మీకు అర్హత లేనిదే ఇవ్వలేడు, ఇచ్చాడంటే వాడు గురువు కాదు. అలాంటి గురువుని నమ్మకండి మీరు. ఎందుకంటే అర్హత లేని నీకు ఇచ్చిన వాడు రేపు ఇంకోడికి ఇస్తాడు, ఎల్లుండి ఇంకోడికి ఇస్తాడు, అప్పుడు ఇంకా విద్య యొక్క ఉద్దేశమే వేరు. ఇంకా చదువుకోవటం ఎందుకు కదా? ఆధ్యాత్మిక జగత్తులో మాత్రము మన అర్హత బట్టి ఫలితాలు వస్తాయి తప్ప, నువ్వు కాళ్ళ మీద పడ్డావు కనుక ఫలితాలు రావు. మరి పడితే ఏమవుతుంది అనుకో వస్తుంది. దగ్గరగా ఉన్నావు కనుక 10 సార్లు ఆ మాటలు వింటావు, దగ్గరగా ఉన్నావు కనుక 10 సార్లు వాళ్ళ ఆచరణ చూస్తావు కనుక, బయట ఉన్నవాడి కంటే త్వరగా అది వంట పెట్టవచ్చు. లేదు అది తప్ప ఇంకోటి కూడా చూడొచ్చు. ఇప్పటికీ శ్రీకృష్ణుని తిట్టేవాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ రాముడిని తిట్టేవాళ్ళు ఉన్నారు, అందరి గురువుల్ని తిట్టేవాళ్ళు ఉన్నారు. వాళ్ళు చచ్చి వేల వేల సంవత్సరాలైనా ఇప్పటికీ తిట్టేవాళ్ళు ఉన్నారు కదా. మీ ఇష్టం, గురువుని తిట్టుకుంటారు అయితే గురువు యొక్క జీవిత విధానంలో అతను ఆచరించినటువంటి పాయింట్స్ ని చూసుకుని మీరు మారుతారు. అది భాగవతము నుంచి సిద్ధి సాయి చరిత్ర వరకు లింకప్ చేసుకుని మనం చదువుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో మన ఉద్దేశం ఏంటి? గురువు యొక్క అనుగ్రహమే. ఇంచేత గురు చరిత్ర, గురువు యొక్క లీలలు మీరు ఎప్పుడు చదివినా ఒక స్టెప్ పైకెక్కుతారు మీరు గ్యారంటీగా. తర్వాత మళ్ళా పడిపోవచ్చు, అది వేరే విషయం. కానీ ఎన్నిసార్లు మీరు పడినా ప్రతిసారి ఇదివరకు కంటే కొంచెం ముందుకు వెళ్ళగలుగుతారు. ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి పాయింట్ అదే కదా, మొదటిసారి బలం వచ్చేది మీకు. కానీ ఎవ్రీడే మీరు దాన్ని కంటిన్యూ చేస్తూ 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 ఉంటే ఎప్పుడో మీరు సాధారణ మానవుల కంటే ఎక్కువ శక్తివంతులు అవుతారు. మొదట్లో అవరు, మొదటి 10-15 రోజుల్లో ఇదివరకు కంటే మీరు నిరసించిపోవచ్చు. చేతులు నెప్పెట్టవచ్చు, చేతులు ఎత్తలేకపోవచ్చు ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు. అంటే ఇదివరకు నేను బాగా కదిలేవాడిని, అసలు ఇప్పుడు చేయకూడదు కదపలేకపోతున్నాను అనిపించవచ్చు. అది ఇక్కడ జరగవచ్చు. కానీ చివరికి ఏమవుతుంది మీకు, సాధారణ మానవుల కంటే ఎక్సర్సైజ్ చేస్తున్నటువంటి వ్యక్తికి ఈ సామాన్య వాడు కంటే ఎక్కువ శక్తి వస్తుంది. అలాగే రిపీటెడ్ గా మనం వింటున్నప్పుడు టైం టేబుల్ వేసుకోవాలి, టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలి, ఈ విషయాలు నేర్చుకోవాలి, బాధ్యతలు నెరవేర్చుకోవాలని వింటున్నాం కదా, వింటున్నాం కదా. ఏమవుతుంది, బయట కంటే ఎప్పుడో అప్పుడు మీరు ఆచరణ చేయడానికి స్కోప్ ఉంటారు. అసలు వినలేదనుకోండి, అంచేత మీరు వింటున్నారు అది తప్పు అంటాం లే, చేయలేకపోతున్నారు అది తప్పు అంటాం లేదు, చేయటానికి ప్రయత్నించటం లేదు అది ఖచ్చితంగా తప్పే. ప్రతిరోజు ప్రయత్నం చేయండి చెప్తున్నదని. ప్రతిరోజు ఆ దిశలో అడుగుపడాలి. చేయలేకపోవచ్చు, చాలా సహజం అది. కానీ ఈ దిశలో మీరు అడుగు వేస్తున్నారు అని 10 మందికి చెప్పాల్సిన పని లేదు. ఓ టైం టేబుల్ వేసుకుని టైం టేబుల్ ప్రకారం పని చేసినప్పుడు మీకు తెలుసు ఏ టైంలో మీ మీద 10 మంది దృష్టి ఉంటుందో, ఏ టైంలో 10 మంది దృష్టి ఉండదు. కుటుంబంలో ఉందనుకోండి, భర్త ఆఫీస్కి వెళ్ళిపోయాడు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయాడు, అప్పుడు నువ్వు ఏదైనా చేసుకోవచ్చు, నువ్వు చెప్పకల్లే. అంచేత పొద్దున్నే నిద్రలేచి సాధన చేయకల్లే. వీళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నువ్వు సాధన మొదలెట్టుకోవచ్చు. పొద్దున్నే చేయాలని నియమం ఉంది. మరి పొద్దున్నే ఆహుతులు వేయమన్నారు కదా, వేయగలిగితే పిల్లల్ని కూడా కలుపుకోగలిగితే, కుటుంబ సభ్యుల్ని కూడా కలుపుకోగలిగితే చాలా మంచిది. కలుపుకోలేవు, నువ్వు 6 గంటలకు చేస్తే వాళ్ళ వల్ల నీకు చికాకు వస్తుంది. చెయ్యకు, తర్వాత చేసుకో. అర్థమవుతుందో చెప్తున్నది. కానీ టైం టేబుల్ వేసుకోండి. కుదరటంలే అది, కుదురుతుంది ప్రయత్నం చేస్తూ ఉంటే. ఇదంతా దేని గురించి చెప్తున్నాను, ద్రామ దానము దయ దమము కలిసిన టైం టేబుల్. అంటే ఆ టైం టేబుల్లో మీకు తెలియాలి, ఇదిగో ఇది నాలో ఉన్నటువంటి దమమును పెంచుతుంది. ఫిక్స్డ్ టైమింగ్స్ పెట్టుకున్నారనుకోండి, టిఫిన్ చేయడానికి దానికి దానికి ముందే ఆలోచించుకోండి, ఆ టైం దాటితే తినను. అదొక ఇలాగే చేయమని నేను చెప్పటంలే. అప్పుడేమైంది, ఇంద్రియ నిగ్రహ శక్తి పెరుగుతుంది. ఇంత మంత్ర జపం అవుతే తప్ప లేవను. అలాగే స్టూడెంట్స్ ఏం పెట్టుకోవచ్చు, ఇన్ని పేజీలు చదివితే తప్ప లేవను. మంత్రజపం చేయకలే వాడు ఇంద్రియ నిగ్రహం పెంచుకోవడానికి. వాడు టెక్స్ట్ బుక్స్ చదవగలిగితే చాలు, వాళ్ళకి ఇమ్మీడియట్ గా తలనొప్పి స్టార్ట్ అయిపోతుంది. అంతవరకు లేని తలనొప్పి అంతేంటి. దమము పెంచుకోవాలి అంటే వాళ్ళేం చేసుకోవాలి, పుస్తకాలు చదువుతాను, హోంవర్క్ చేస్తాను, క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తాను. టైం టేబుల్ వేసుకోవటంలో పిచ్చి వాళ్ళలాగా మంత్ర జపానికి దానికి వేసుకోకండి, మీ బాధ్యతను నిర్వర్తించడానికి వేసుకోండి. ఆ బాధ్యతలలోనే దమము వచ్చేస్తుంది, ఆ బాధ్యతలలోనే దానం వచ్చేస్తుంది, ఆ బాధ్యతలోనే దయ వచ్చేస్తుంది. మీరు కాస్త ఇంటెలిజెంట్ గా కాస్త బుర్రను ఉపయోగించి టైం టేబుల్ వేసుకుంటే. ఇదంతా కాకుండా ఏం చెప్పాను, మీకంటూ మీరు ఈ జగద్గురువు దగ్గరికి, ఈ జగజ్జనని దగ్గరికి రావటానికి చేసే ప్రయత్నానికి మినిమం 4 అవర్స్ వేసుకోగలిగితే చాలా ఉత్తమం. మీరు 4 గంటలు అన్నారు మాస్టర్, నేను 1/2 గంట చేయగలను కనుక అసలు అది చేయను. 4 గంటలు చేసుకోగలిగితే చాలా మంచిది. మీరు చేసుకోలేరు, 1/2 గంట చేసుకోండి. వారానికి 15 నిమిషాలు ఇది బాగుంది మాస్టర్, వారానికి 2 నిమిషాలు చేస్తాను, మీ ఇష్టం. దేన్ని నేను కాదంటే అది మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించుకోండి. ఇంచేత గైడెన్స్ ఇచ్చేటటువంటి బాధ్యత, మిమ్మల్ని వేలు పట్టి నడిపించే బాధ్యత నాది కాదు, మీలో ఉన్నటువంటి జగద్గురు. ఆ మౌనాన్ని కనుక మీరు పట్టుకోగలిగితే వాడు గ్యారంటీగా నడిపిస్తాడు. వాడే అందరినీ నడిపించేది. బయట ఉన్నటువంటి వ్యక్తి కేవలము అటు మీ దృష్టి మరల్చటానికి ఉపయోగపడతాడు. బయట చూడకండి, మీరు లోపల చూసుకోండి. ఆ సిద్ధి సాయి తత్వము, ఆ జగద్గురు తత్వము, అనంతమైనటువంటి శక్తి మీలోనే ఉన్నది. హనుమంతుడు కూడా తెలియదు వాడి శక్తి, నీలోనే ఉంది అని తెలిస్తే తెలిసాడు కదా. ఇది మనస్సులో ఉంచుకుని 2వ దానికి నిన్న వెళ్ళాం. ఏంటి, కలికాలములో భక్తికి జ్ఞాన వైరాగ్యాలకి శక్తి పోయినది అని చదువుకున్నాం నిన్న మనం కదా. దాని తర్వాత ఇవాళ కంటిన్యూ చేద్దాం. నారదుణ్ణి భక్తి తన యొక్క పుత్రులైనటువంటి జ్ఞాన వైరాగ్యములను మళ్లీ యువకులుగా మార్చమని కోరింది నారదుణ్ణి. కలియుగమున భక్తి యొక్క దైన్య స్థితి ఈ విధముగా ఉన్నది. భక్తికి 9 అంగములు గలవు. మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి నేను చెప్పే విధానంలో వచ్చేటటువంటి మార్పుని. పొద్దున్న 6:30 నుంచి 7:30, సాయంత్రం 6:30 నుంచి 7:30 నేను పారాయణం చేసుకుంటున్నాను. పొద్దున్నేమో భగవద్గీత పారాయణం చేసుకుంటున్నాను, సాయంత్రము భారతం భాగవతం పారాయణం చేసుకుంటున్నాను. నేను చదువుకుంటూ ఏదైనా ఒక పాయింట్ దగ్గర నా కదలిక వచ్చింది అనుకోండి, మీకు చెప్తున్నాను. మీకు చెప్పకపోతే ఆ కదలిక నా మనసులోనే ఉంటుంది. అంచేత పారాయణ నేను ఇంటి దగ్గర కూర్చొని గదుల్లో చేసుకుంటున్నప్పుడు ఇప్పుడు మీకు చెప్పిందంతా నా మనసులో కదులుతుంది, ఇలా జరిగింది అలా జరిగింది అని. అది బయటికి చెప్తున్నా నేను అంతే. అంచేత పారాయణ చేసుకుంటున్నాను కనుక చదివినటువంటి దాంట్లో ఒక్కొక్కసారి నేనేం మాట్లాడకుండా ముందుకు వెళ్ళిపోతే, మీకు కనుక ఏదైనా అనుమానం వస్తే ఆపేయండి, అడగండి, ఏం పర్వాలేదు. ఇది లెక్చర్ కాదు, మీరు వింటాం నేను చెప్పడం ఏం కాదు. నా పారాయణలో మీరు కూడా పాలు పంచుకుంటున్నారు. అంచేత మీకు ఏదైనా డౌట్ వచ్చిందనుకోండి, ఇప్పుడు నేను చదువుతున్నాను మీకు అర్థం కాలేదు, అడిగేయండి. ఇది అయిపోవాలని ఏం లేదు, నాకేమీ తొందర లేదు, ఒక లైన్ దగ్గర ఆగిపోయినా పర్వాలేదు. కానీ మీకు కనుక అర్థం అవుతే మీ జీవితాలు మారిపోతే అంతకంటే కావాల్సింది ఉంది మనకి. కానీ ప్రయత్నించండి అర్థం చేసుకోవటాన్ని నేనేం చెప్తున్నాను. అంతేత అర్థం చేసుకోవటానికి ప్రయత్నంలో ముందు నేను చదువుతున్న దాన్ని కేవలం వినకండి. మీకు మీకు అర్థం అవుతే ఓకే, అర్థం కాకపోతే అడగండి ఎవరైనా సరే. మేము మొదటిసారి వచ్చాం మాస్టర్, ఇదివరకు మీరేం చెప్పారో తెలియలేదు, ఏమీ పర్వాలేదు, ఏమీ పర్వాలేదు, అర్థం కాలేదు కదా అడగండి. అంచేత ఇక్కడికి వచ్చాక మీకు అర్థం కాకపోవటం అంటూ ఉండదని నా నమ్మకం. అంచేత ఒకవేళ స్లైట్ గా ఎక్కడైనా మీకు అడ్డంకులు వస్తే అడిగేయండి. ఇది ప్రతిసారి నేను చెప్పలేను, అంచేత మీ బాధ్యత అది. వచ్చిన వాళ్ళకి వాళ్ళకి మాస్టర్ ఉద్దేశం ఇది, ఆయన పారాయణ చేసుకుంటున్నారు, ఆ పారాయణలో మనం కూడా భాగం పంచుకుంటున్నాం. అంచేత ఏం చేయాలి, మీరు ఆ పుస్తకాలు తెచ్చుకోవాలి. అందులో మీరు ఉత్తిన నా వైపు చూస్తూ కూర్చోండి వెళ్ళాము. మన పుస్తకాలు లేకపోతే ఏం చేయాలి, మీరు 2-3 పుస్తకాలు కనుక ఇక్కడ ఉంటే ఒక వరుసలో కూర్చున్న వాళ్ళకి ఒక పుస్తకం ఇస్తే ముగ్గురు చదవగలరు. అంచేత మీరు కూడా ఏం చేస్తారు, నాతో గొంతు కలపరు, కళ్ళు కలుపుతారు. కళ్ళు ఎక్కడ, నేను చదువుతున్నటువంటి అక్షరాల మీద. అంచేత అప్పుడు మీకు ఇంకాస్త బాగా అర్థమవుతుంది. లేదు అలాగే కూర్చొని చూస్తున్నాను అనుకోండి, జన్మ జన్మను బట్టి అలా చూస్తూనే ఉన్నారు, ఏమీ వంట పట్టదు. దర్శనం అంటామే, దర్శనమేగా ఇది. అక్షరాల రూపంలో జగద్గురువుని మనం దర్శిస్తున్నాం, నారదుణ్ణి మనం దర్శిస్తున్నాం, అది గుర్తుంచుకోండి. అంచేత ఇది మీరు చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. మరి ఇంతమంది మేము అలాగ పుస్తకాలు 100 రూపాయలు పెట్టి పుస్తకం కొనుక్కోలేని వాడికి ఆత్మజ్ఞానం కావాలి అని సిద్ధిస్తే అడిగినట్టే నేను కూడా అడగాల్సి వస్తుంది. కానీ మరి పుస్తకం లేకపోతే రావద్దా, నేనేం ఆపటం లేదు. నేను నా పారాయణ చేసుకుంటున్నానని చెప్పాను కదా, మీరేం చేస్తున్నారో నాకు అనవసరం. కానీ మీకు తట్టడంలో ఏం చేయాలో అందుకని చెప్పాల్సి వస్తుంది. బాబు ఉత్తిని అలా గోడు గిల్లుకుంటూ కూర్చోకండి. యు ట్రై సంథింగ్, నోట్ చేసుకోండి, అర్థం చేసుకోండి, చదివింది మననం చేసుకోండి. అంచేత కలియుగమున భక్తి యొక్క దైన్య స్థితి ఈ విధముగా ఉన్నది. భక్తికి 9 అంగములు గలవు. అవి శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, వందనము, అర్చనము, దాస్యము, సఖ్యము, ఆత్మనివేదనము. కానీ భక్తి యొక్క ఈ 9 అంగములు ఈ కలియుగములో నీరసపడి నిర్వీర్యమైనవి. కలియుగమున మొదటిదైనటువంటి శ్రవణ భక్తి జరుగుతున్నదే కాని ఫలితము సిద్ధించుట లేదు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి, శ్రవణము. విత్తనము వేసినంత మాత్రాన ఫలమునిచ్చునా, దానికి ఆహారము కూడా అందించాలి. కలియుగమున శ్రవణము అధికముగా జరుగును, కానీ మననము శూన్యముగా నుండును. మననము లేని శ్రవణము వాస్తవానికి మరణమునే అందించును. ఈ మరణమునే అందించును అన్నది అర్థం చేసుకుని ఎందుకు వాడాడు ఆ పదం. ఆధ్యాత్మిక విద్య మిమ్మల్ని అమరులు చేస్తుంది, మీరు మృత్యువుని జయిస్తారు, అది లక్ష్యం. అంచేత మీరు విన్నారు, మృత్యువుని జయించలేకపోయారు. అవుతే ఏమొస్తుంది మీకు? వేళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎప్పుడు మరణం వస్తుంది కదా. మీరు చనిపోక ముందు ఈ శ్రవణాన్ని కనుక మీరు మనసులో పెట్టుకుని ఆ జగద్గురువుని కనుక కదుపుకోగలిగితే మీకు మరణం ఉండదు. మీ శరీరానికి మరణం ఉంటుంది. శరీరానికి మరణం గురించి మాట్లాడటం లేదు ఎవడు కూడా, అది అర్థం చేసుకోండి. ఇప్పటికీ మనం తప్పుతున్నాం కదా, కృష్ణుడు తావలేదు. ఇప్పుడు మీకు బాధలుంటే కృష్ణుని పిలుస్తున్నారు, ఫలితాలు వస్తున్నాయి, శుద్ధి సాయి ఫలితాలు వస్తున్నాయి కదా. ఉత్తిరే గుళ్ళు కడుతున్నారా ఏంటి మనుషులు ఈ కాలం, ఏ కలియుగంలో? అందులో భక్తి వల్ల ఏం కదటం లేదు కదా. ఏం జరుగుతుంది? ఆయన ఉన్నాడు అనేటటువంటి ఉనికి మీకు తెలుస్తుంది, ఆయనకు మరణం లేదు. శ్రవణము కరెక్ట్ గా ఉంటే భక్తి స్టార్ట్ అవుతుంది. శ్రవణము కరెక్ట్ గా ఉంటే మీరు మరణం యొక్క అలవాటుని దాటగలుగుతారు. కీర్తన ద్వితీయ సోపానం. ఈ ద్వితీయ సాధన నిజానికి అద్వితీయమైనదే. కలియుగమున హరి కీర్తనమే పరమోత్కృష్టము. యత్ఫలం నాస్తి తపస నా యోగేన సమాధిన తత్ఫలం లభతే సమ్యక్ కలో కేశవ కీర్తన. తపస్సు చేత, యోగము చేత, సమాధి చేత లభించని ఫలము కలియుగమున కేవలము కీర్తన చేతనే లభించును. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఎవరిది చెప్తున్నారు? సనకాది సనందాదులు నారదుడు లాంటి దైవర్షికి చెప్తున్నారు ఇదంతా. ఏ స్థాయి వ్యక్తులు చెప్తున్నారో అర్థమైంది కదా. అంటే అబద్ధాలు ఏం చెప్పడం లేదు. మరి మాకు రిజల్ట్స్ రావటం లేదే ప్రశ్నది కదా. ఆ రిజల్ట్స్ ఎందుకు రావటం లేదు అన్నది చూసుకోండి. మనము కీర్తన, మరి అతనికి ఫలితాలు వచ్చాయి కదా ఐదేళ్ల కుర్రవాడికి, మరి మనకెందుకు ఫలితం రావటం లేదు? కానీ ఈ కీర్తన భక్తి కూడా బలహీనమైనది. కీర్తన అనగా భగవానుని అనంత కళ్యాణ గుణ వైభవమును కీర్తించుట అని భావము. ఇది కీర్తనాభక్తి క్రమముగా స్వరూపానుభూతికి దారితీయును. కానీ ఈనాడు కీర్తనాపరులు కీర్తిపరులయ్యారు. భగవానుని కీర్తించుట ముఖ్యము కాదు, తమ కీర్తిని ప్రకటించుకొనుట ముఖ్యమైనది. వీరు భక్తి మాతను మరీ నీరసపరిచే నిష్ప్రయోజకులైన పుత్రులయ్యారు. కీర్తన అంటే ఏమిటి? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అని ఆ గురువును కీర్తిస్తున్నాం మనం కదా. కీర్తించి ఒక గుడి కట్టాలనుకుందాం అనుకోండి. మనం ఏమని కీర్తిస్తున్నాం? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్ దేవో మహేశ్వర, గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. ఆ గురువు అవడం అంటే ఆ పరమే వ్యోమను, ఆ వ్యోమనాథుడు, ఆకాశంలో ఉన్నటువంటి శక్తి అంటున్నాం మనం అని కట్టడానికి 5 కోట్లు అవుతుంది అనుకుంటే అబ్బో అంటాం. గురువుకి 5 కోట్లు ఎంత? మీరు మీ నమ్మకాన్ని ఆచరణలో చూపించలేకపోతున్నారు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. అంచేత ఏం చేయాలి? ఏం చేయక్కర్లే. మీరు దాని దగ్గర ఉండగలిగితే ఆ వేడి మీకు ఆటోమేటిక్గా వస్తుంది. ఇంగువ రుమాల్లో కట్టారనుకోండి, రుమాల్కి ఏ వాసన వస్తుంది? ఇంగువ వాసన వస్తుంది. గులాబీ పువ్వు రుమాల్లో కట్టారనుకోండి, గులాబీ వాసన వస్తుంది కదా. మిమ్మల్ని మీరు ఆ గురువు దగ్గరే ఉంచుకుంటే గురువు యొక్క శక్తి మీకు ఎందుకు రాదు? మీరు అక్కడ ఉండటం లే, ఒక క్షణం ఉండి వచ్చేస్తే. ఇప్పుడు కాంటాక్ట్ ఉందనుకోండి, ఇంత ఎలక్ట్రిక్ నిప్పు గబుకుని చేపెట్టి తీస్తే కాదు, మీకు నిప్పు యొక్క స్పర్శలో మీరుంటే బొబ్బెక్కుతుంది కదా. అలాగే మన ధ్యానాలన్నీ ఎలా ఉన్నాయి? ఓ మూ 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 21 అయిపోయింది, ఆ పదండి వెళ్ళిపోదాం, టిఫిన్ టైం అయిపోయింది, ఇంకా స్పర్శ వస్తుంది. కీర్తించండి, అక్కడ మీరు కీర్తించాలి. ఆ గురువు యొక్క బ్రాహ్మీ స్థితి, ఆ గురువు యొక్క వైష్ణవీ స్థితి, ఆ గురువు యొక్క శాంభవీ స్థితిని మీరు, ఆ అనంత కళ్యాణ గుణాలని మీరు కీర్తించాలి. ఎక్కడ? మనసులోనే. మీరేం బయటకేం చేయక్కర్లే. చేస్తే మంచిది ఇలాంటి చోట నామ సంకీర్తనం. కానీ ఆ కీర్తనం అంటే ఏమిటి? మనం
ఆ భగవత్ శక్తి యొక్క శూన్యంలో మనకేం కనిపించడం లేదు కదా. అంటే గుర్తు చేసుకుంటాం మనం, ఆ అనంతమైనటువంటి శాంత స్థితిలో సకల చరాచర జగత్తు యొక్క అఖండ మండలాకారం వ్యాప్తం ఏన చరాచరం యత్ పదం దర్శితం ఏన తస్మై శ్రీ గురువే అని ఎప్పుడైతే మనం కీర్తిస్తామో రోజు రోజుకి రోజు రోజుకి రోజు రోజుకి ఆ గురువుకి దగ్గర అవుతాం. అప్పుడు మీకు రోగాలు ఎలా ఉంటాయి, ఆర్థిక సమస్యలు ఎందుకు ఉంటాయి, ఉండవు. కానీ ఇవాళ మొదలెట్టి ఇవాళే పోవాలంటే పోవు. ఆర్థిక సమస్యలు పోవటం కోసం ఇది చేసినా తప్పు లేదంటాడు. ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞాని చ భరత శభ, నాలుగు రకాలైనటువంటి భక్తి యోగాలు చెప్తాడు. ఆర్తి, బాధ ఉంది మీకు, బాధ పోవటం లేదు, బయట వాళ్ళని ఎందుకు అడుక్కోవటం నువ్వు, ఆ మౌనములో, ఆ మౌనాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతే మీకు నచ్చినటువంటి గురుస్వరూపాన్ని ఆ మౌనంలో దూర్చేసుకోండి. మీకు ఎవడు నచ్చితే వాడు గురువుని చూసుకోగలరు కదా. అక్కడ ఖాళీని చూడమంటే మీకు చాలా కష్టంగా ఉంది. మీకు నచ్చిన గురుస్వరూపం ఆవిడైనా కావచ్చు, వాడు భారతీయులే అవ్వాలని నాకేమి కండిషన్ లేదు. వాడు క్రైస్ట్ కావచ్చు, మొహమ్మద్ కావచ్చు, జరాస్టర్ కావచ్చు, మహావీరుడు కావచ్చు, బుద్ధుడు కావచ్చు, నీ ఇష్టం ఎవడో ఒకడిని క్లియర్గా పెట్టుకో. మరి మనస్సు మారితే మార్చేసుకో. ఏమైంది, రసగుల్ల తింటే ఉంది, గులాబ్ జామున్ తింటే ఉంది, నీకు ఏది తినాలనిపిస్తే అది తిను. ఆ రోజు గురు చేతనత్వంలో తేడా రాదు, నువ్వు తేడా తెచ్చుకుంటున్నావు గురువుల మధ్య. తప్పు నీది, గురువులది కాదు. కీర్తన అంటే అర్థమైందా ఇప్పుడు ఏంటో? గురువుకి ఇలాంటి శక్తి ఉంది అని విన్నారు మీరు, ఇది శ్రవణం. విన్న తర్వాత ఏం చేయాలి ఇంకా? మీరు ఆ రూపాన్ని ఊహించుకుంటూ ఆ నామాన్ని రిపీట్ చేసుకుంటూ, ఓం రామ్ శ్రీకృష్ణ శ్యామ కమలనయన దత్తాత్రేయాయ శరణం మమ. ఎన్ని లీలలు చేశారు, ఎన్ని అద్భుతాలు మీరు చేశారు, కీర్తించండి దాన్ని. అలాంటి అద్భుతాలు జరిగాయి కనుక మీకెందుకు జరగదు, గ్యారంటీగా జరుగుతుంది. ఇంచేత శక్తి అదే, జరగటానికి టైం ఇవ్వండి. మీరు పప్పు ఒక్కొక్కసారి కుక్కర్లో పెడతాం, ఉడకదు, ఏం చేస్తాం అప్పుడు? కుక్కర్ని పారేస్తావా? ఏం చేస్తున్నారు? మళ్ళీ ఇంకోసారి పెడుతున్నారు. అదే ఇక్కడను, సాధారణంగా మరొకసారి కుక్కర్లో పెడితే ఉడికిపోతుంది కదా, ఆ రోజు ఉడకలేదు, మరేం చేస్తున్నాం? మళ్ళీ పెడుతున్నాం. అలాగే ఇక్కడ ఆ ఫలితాలు రానంత వరకు కూడా మీరు ఆ కీర్తన చేస్తూనే ఉండాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, ఈ కీర్తన వల్ల వచ్చేటటువంటి పేరు మీద ఆప్యాయత ఉంది తప్ప కీర్తన మీద ఆప్యాయత లేదు. అందువల్ల ఏమవుతుంది, ఈ కీర్తన యొక్క ఫలితాలు కూడా నెగటివ్గా వస్తున్నాయి. అంటే ఏంటి, డైరెక్ట్గా రావటం లేదు, ఇండైరెక్ట్గా వస్తున్నాయి. అందువల్ల ఈ కీర్తన భక్తి కలియుగమున నిరసించింది. సత్సంగాలలో కూడా ఇలాంటి నిర్వీర్యమైనటువంటి కీర్తనాపరులు మనకి దర్శనం ఇస్తూనే ఉంటారు. మైక్ ముందు కూర్చుని మైకముతో తూలిపోతూ ఉంటారు. వారే పాడాలి, ఇంకా ఎవరూ పాడకూడదు. ఎంత కర్ణ కఠోరమైన స్వరాలు కర్ణప్రియంగా వాళ్ళు పాడినట్టు స్వీకరించాలి. జనం వద్దని చప్పట్లు చరుస్తున్న గంగా ప్రవాహంలా అర్ధరహితమైన ప్రసంగంతో జనులకు విసిగెత్తించాలి. ఏం చేద్దాం, కష్టజీవి అయిన తండ్రి సంపాదించిన సంపదను విలాసవంతులైన పుత్రులు దుర్వినియోగపరుచున్నట్లు మహాత్ములు సాగించడి భక్తి ఉద్యమమును ఈ కీర్తికాములు పాడు చేస్తూ ఉంటారు. ఈ విధముగా పరమోత్కృష్టమైన కీర్తనాభక్తి కలయుగమున బలహీనమైనది. అర్థమైందా ఏం చెప్పాను? కీర్తన అంటే ఏమిటి? ప్రహ్లాదుణ్ణి విషం తాగినా రక్షించవు. ప్రహ్లాదుడు మంటల్లో ఉన్నా రక్షించవు. లీలలు, ఇది భక్తుల జీవితంలో జరిగినటువంటి సంఘటనలే కదా. ప్రహ్లాదుడు గురించి మాకు తెలియదు మాస్టరు, సిద్ధి సాయి గురించి తెలుసు కదా, ఈ కాలపు వాడే కదా. నిప్పులో పడిపోతున్నటువంటి బాలుడు ఎక్కడో పడిపోతూ ఉంటే ఇక్కడి నుంచి రక్షించి చేయగాల్చుకున్నాడు. చెయ్యి ఎందుకు కాల్చుకున్నాడు నీకు తెలియటానికి, లేకపోతే తెలియదుగా రక్షించాడని మీ తెలివితేటల వల్ల రక్షింపబడ్డాం అంటామని, లేకపోతే ఆయన చేయి కాలాల్సిన పని లేదు అది కూడా గుర్తుంచుకోండి. ఇదంతా నటన సో దట్ మీకు ఆర్తి రావటానికి వీలుగా. ఇవి రిపీట్ చేసుకోండి ఈ సంఘటనలు, అది కీర్తించడం అంటే. కానీ ఆ కీర్తి ఏమైపోయింది చివరికి, భగవంతుడి యొక్క దగ్గరికి వెళ్ళటానికి కాకుండా మీ కోరికలు తీయటానికి ఉపయోగించుకుంటున్నారు. తప్పేం లేదది. ఆర్తో జిజ్ఞాసుర అర్ధార్థి, ఆర్తి అడగండి, ఏదో ఒక ద్వారా భగవంతుడి యొక్క ఆ కళ్యాణమయ శక్తి నీ దగ్గరికి వస్తే అది నిన్ను మార్చేస్తుంది. ఏదో కారణంతో ముందు దగ్గర కా నువ్వు, అంచేత అడగొచ్చా అడగకూడదా మాస్టారు? కోరికలు ఖచ్చితంగా అడగవచ్చు, ఎవరు చెప్పినా నమ్మకండి అడగకూడదని. కానీ మీరు ఈ కండిషన్ గుర్తుంచుకోండి, ఆ కీర్తన పరిపూర్ణమైనటువంటి శ్రద్ధ విశ్వాసములతో కూడి పరిపూర్ణమైనటువంటి నమ్మకం మీలో ఉంటే కానీ అది కదలదు. నా జీవితంలో జరిగిన సంఘటన చెప్తున్నా కదా, గోరఖ్పూర్లో జరిగింది ఇది. వర్షం కురవాలని ఒక క్రతువు పెట్టారు, చాలా రోజులు బట్టి వర్షం లేదు. 1960s చైనీస్ వారు ముందు అనుకుంటా, ఆ ఊళ్ళో ఉన్నా నేను, గోరఖ్పూర్ డైరెక్ట్ ఊరు కాదు, గోరఖ్పూర్ దగ్గర ఊరు. భాస్కరానంద్ ద్వివేది అని మా నాన్నగారు స్నేహితుడి తమ్ముడి పెళ్లికి వెళ్ళాం మేము. వర్షం లేదు, చాలా గొడవ పడుతున్నారు. పెళ్లి వర్షం ఉన్నా లేకపోయినా పెళ్లిళ్ళు అవి జరుగుతూనే ఉంటాయిగా. ఆ గుళ్ళో యజ్ఞం జరుగుతోంది, విక్రయించేవాళ్ళు విక్రయిస్తున్నారు, చేసేవాళ్ళు చేస్తున్నారు పూజలు. ఆయన 3 రోజుల్లో వర్షం కురుస్తుంది అని చెప్పాడు, అది 3వ రోజు. సరే ఇక్కడ పెళ్లికి వచ్చాం, అటెండెన్స్ వేయించుకున్నాం, తినేసి ఏదో తినేసి అటు వెళ్ళిపోయాను నేను. వెళ్ళిపోయిన తర్వాత ఒక చిన్న కుర్రాడు మాత్రమే గొడుగు తీసుకుని వచ్చాడు. వాళ్ళు పక్క వాళ్ళతో మాట్లాడుకుంటున్నారు. ఈ చిన్న కుర్రాడు ఛాదస్తుడు, ఇచ్చట అందరూ వింతగా చూస్తున్నారు. అండి వెర్రాడు వద్దని చెప్తే వినలేదు, చిన్న కుర్రాడు కదా. గురువుగారు ఏమో వర్షం కురుస్తుందని చెప్పారు, మనం యజ్ఞం చేసి పూర్తి చేస్తే వర్షం వస్తే ప్రమాదం కదా అని గొడుగు తెచ్చుకున్నాడు. తడు ఇందాక వర్షం కురిసినట్టే వర్షం కురిసింది ఆ రోజు, నేను గొడుగు తీసుకెళ్ళలేదు. కానీ నాకు ఇప్పటికీ డౌటే ఆ చిన్న కుర్రాడి వల్ల వర్షం కురిసిందని. మా భక్తి వల్ల మాత్రం వర్షం కురవలే అక్కడ. ఆ విశ్వాసం ఉందా మనకి? ఉంది అనకండి, ఉంటే వస్తుంది రిజల్ట్. అది కీర్తన అంటే. దాన్నే శృతి సాయి ఏమన్నాడు, నిష్ఠాసబూరి అన్నాడు. ఒక కళ్ళు రకరకాల పేర్లు చెప్పాడు, నిష్ఠాసబూరి అన్నా కీర్తన అన్నా ఒకటే. అంటే కీర్తన అంటే ఏంటి, మీకు నచ్చినటువంటి ఆ గురుచేతనత్వాన్ని మీ అంతరిక్షంలో, అంతరిక్షంలో అంటే లోపల, 21వ ఓంకారం అని చెప్పాను కదా, ఆ 21వ ఓంకారంలో పెట్టుకుని మీ ఆర్తి మీకు నోటికి వచ్చినట్టు పిలవండి ఆయన్ని. వాడికి అలా చేసావు, వీడికి ఇలా చేసావు, వాళ్ళకి ఇలా జరిగింది, వీళ్ళకి ఇలా జరిగింది, నాకు ఎందుకు జరగదు అన్న తర్వాత వాడు కర్ర పట్టుకొస్తే నువ్వు పారిపోయావు అనుకో, ఆయన ఏం చేస్తాడు? ప్రహ్లాదుడు పారిపోలేదు కదా, బాధలు పడ్డాడు, విషం తాగిస్తే తాగాడు. తర్వాత బాహ్య జగత్తులో ఏం జరుగుతుందో అన్న దాని గురించి మీరు పట్టించుకోకండి. తర్వాత మీకు చమత్కారాలు జరుగుతాయి, చమత్కారం జరిగినప్పుడు మీకు తెలియదు అది. చాలా చమత్కారాలు జరుగుతాయి తర్వాత. ఇక్కడ ఈ ఆశ్రమం పెట్టినప్పుడు జరిగే చమత్కారాలు కూడా మీకు తెలుస్తాయి, చాలా మీ వరకు రావటంలే. ఇంచేత చమత్కారాల గురించి నాకు మా గురువు గారికి ఇష్టం లేదు, కానీ మీకు ఇష్టం ఉంటే దాన్ని ఆపమని నేనేమంటలే. ఎవరి పందా వాళ్ళది. కీర్తించడానికి చమత్కారాలు తప్ప ఇంకేం మీరు మాట్లాడి ఉపయోగించుకుంటారు? ఉపయోగించుకోండి దాన్ని. కృష్ణుడి జీవితంలో ఉన్నటువంటి చమత్కారాలు ఉపయోగించుకోవచ్చు, రామకృష్ణ పరమహంస జీవితంలో జరిగిన చమత్కారాలు ఉపయోగించుకోవచ్చు, సిద్ధి సాయి జీవితంలో జరిగినటువంటి చమత్కారాలు ఉపయోగించుకోవచ్చు, రేపు మీ జీవితాల్లో జరిగినటువంటి చమత్కారాలను కూడా కీర్తనగా ఉపయోగించుకోవచ్చు. కీర్తన అంటే అర్థమైందా ఇప్పుడు మీకు? ఆ భావన కీర్తించటం అంటే అది పరిపూర్ణమైనటువంటి విషయం. ఇప్పుడు కాకా కొట్టడం అయింది కీర్తించటం, అంచేత కొంపలు అంటుకున్నాయి. వాడిలో ఆ గుణాలు లేవు, నీ పని చేయించుకోవటానికి వాడికి ఆ గుణాలు ఉన్నాయని చెప్తున్నావు. అదే భగవంతుడి దగ్గర కూడా అవుతోందేమో అని నీ భ్రమ. భగవంతుడి దగ్గర అలా అవదు. మీరు ఏ గుణాలు వాడికి ఆపాదిస్తే ఆ గుణాలు వాడికి ఉంటాయి. కీర్తన అంటే అర్థమైందిగా. ఏమో మరి మైక్ ముందు కూర్చుని మైక్ అంతా తూలిపోతున్నానేమో మరి నాకు తెలియదు, తిట్టాడు ఇక్కడ. ఈ విధముగా పరమోత్కృష్టమైన కీర్తన భక్తి కలియుగమున బలహీనమైనది. శ్రవణం అంటే ఏంటో చెప్పాను. ఏంటి చెప్పాను? శ్రవణం అంటే గురువుల యొక్క సామర్థ్యము తెలిపేటటువంటి సంఘటనలు. కీర్తనం అంటే ఆ సంఘటనలు మనకి కూడా జరుగుతాయి అనేటటువంటి విశ్వాసం ముందు మనకు ఉండాలి. తర్వాత ఆ సంఘటనలు జరిగేంత వరకు నిష్ఠ, సబూరి, పేషెన్స్ ఉండాలి. స్మరణ భక్తి మూడవది. భగవద్భక్తి కలివారు భగవానుని స్మరిస్తూ జీవిస్తూ ఉంటారు. కాని కలియుగ భక్తులు భగవానుని భక్తి చేస్తూ ఉంటారు, విషయ సుఖాలను స్మరిస్తూ ఉంటారు. నిర్విషయానంద సాగరుని విస్మరిస్తూ ఉంటారు. విషయ చింతనము చే విషతుల్యమైన మనస్సు విశేషముగా కీర్తించలేదు. ఈ విధముగా స్మరణ భక్తి బలహీనమైనది. అర్థమైంది కదా? స్మరణ ఎక్కడ మిస్ అవుతున్నావు? మీకు భగవంతుడు ఎందుకు కావాలి? పరీక్ష పాస్ అవటానికి. అంటే మీ దృష్టి దేని మీద ఉంది? భగవంతుడి మీద లేదు, పరీక్ష మీద ఉంది. వెంకటేశ్వర స్వామి ఎందుకు కావాలి? ప్రమోషన్ కోసం. తప్పేం కాదు, మీరు అది ఎప్పుడు గుర్తుంచుకోండి. నేను చెప్పేది చాలా మందికి మూర్ఖత్వం ఏంటంటే అవతి ఇదేం కోరుకోవద్దా? కోరుకోండి. మీకు కోరికలు ఉన్నంత వరకు కోరుకోకుండా ఏం చేస్తారు? కోరుకునేది ఏదో ఎమ్మెల్యేను, ఎందుకు పనికిరాని వాడును, వాణ్ణు అడగకుండా ఆ పరమ శక్తివంతుడైనటువంటి భగవంతుడిని అడగండి, వాణ్ణి స్మరించండి. మీరు మరి వాడు ఇస్తాడా ఇవ్వడా మళ్ళా బేరం? ఓకే, బేరం చేయి, తప్పేం లేదు. కానీ ఆ బేరానికి కండిషన్ ఉంది. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళిన ప్రతివాడి కోరిక తీరుతోందా? తీరుతుందా? అయినా ఇంతమంది వెంటబడుతున్నారు కదా. కానీ గురువు దగ్గరికి, భగవంతుడి దగ్గరికి వెళ్ళిన ప్రతి కోరిక తీరుతుంది. టైం ఇవ్వాలి, మీరు ఉడకటానికి టైం ఇవ్వాలి, మీ పరిస్థితులు మార్చడానికి టైం ఇవ్వాలి. ఇవాళే మొదలెట్టి ఇవాళే జరిగిపోవాలి అంటే అక్కడ జరుగుతుంది. ఇల్లు కట్టి స్లాబ్ వేయాలి అంటే 21 రోజులు ఆగాల్సిందేగా. నేను ఆగను అంటే ఏమవుతుంది? ఏమవుతుంది? ఆ ఇంటి కింద నువ్వు ఉండవు. రేపు పేపర్లో పడుతుంది, ఏంటో బలహీనంగా ఉంది ఇల్లు, కింద ఎవడో పడుకున్నట్ట. ఆఖరికి గవర్నర్ గారి భార్యకు కూడా తప్పలేదని ఏదో పేపర్లో రాశారు కదా, వాళ్ళ బెడ్రూమ్లో ఏదో పిచ్చ తూలి పడిందని. సరే, అదొకటి. అంతేత స్మరణ భక్తి మూడవది. ఈ విశ్వము భగవంతుని యొక్క పాదము. విశ్వప్రేమ నలవరుచుకునేందుచు మనము కూడా విశ్వామిత్రులమై విశ్వనాథుని సేవింపగలము. కాని విశ్వప్రేమ స్థానములో విచిత్రమైన ప్రేమలు చోటు చేసుకున్నాయి. అందుచేత పాద సేవన భక్తి పతనమైనది. నాలుగవ పాదము కూడా బలహీనమైనది. భగవంతుని యొక్క దేవాలయాలలో ఇప్పటికీ ఈ పాద సేవన ఉంది. అది పెడతారే ఏంటది? షటగోపం. దానిపైన ఏముంటాయి? ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చెప్తూ ఉంటాయని పాదుకలు. కానీ అందులో పాదుకలు ఉంటాయని చాలా మందికి తెలీదు. అసలు అది ఖచ్చితంగా కరెక్ట్గా శిరస్సు మీద పెట్టి అటు పూజారి ఆ పాదముల యొక్క శక్తిని మన శరీరముల యొక్క పాదములో ప్రవేశించగలిగితే ఆ షటగోపం విచిత్రమైనటువంటి శక్తి ఇస్తుంది మీకు. దేవాలయం యొక్క నిర్మాణం అంతా కూడా షటగోపమే. స్థూపాకార పాత్ర ఉంది. చాలా చాలా మర్చిపోతున్నాం మనం. అంచేత పాదసేవనం. అంచేత అది పెడితే గానీ మనకి తృప్తి లేదు. కానీ అంతా నటనే అయిపోయింది కదా, తెలియదు కదా అది ఎలా ఉపయోగించుకోవాలి. అంటే నటన నేను అన్ను, నేను మర్చిపోయాం అదంతా కూడా. అది మళ్ళీ మనం రివైవ్ చేసుకోవాలి. మళ్ళీ ఈసారి ఎప్పుడైనా గుడికి వెళ్ళినప్పుడు కాస్త జాగ్రత్తగా దాన్ని చూసి కరెక్ట్గా శిరస్సు మీద పడాలి. అది ఇలా 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 అని వాడి సొమ్మ ఏం పోయింది? నువ్వు, నీకు తొందర. అసలు నాకు బాగా గుర్తు, చాలా పెళ్లిళ్ళలో నేను వెళ్తాను, పురోహితుడిని చెప్తూ ఉంటారు, ఇంతకంటే తొందరగా చేయించలేవో, వాడి సొమ్మ ఏం పోయింది, 2 నిమిషాలు చేయిస్తాడు. కానీ ఆ మ్యారేజ్ శాంక్టిటీ పోతుంది. అలాగే ఈ భగవంతుడి యొక్క పాదసేవన అన్న శటకోపం పెట్టించుకోవటం అన్న ఒకటే. కానీ పాదసేవన ఎక్కడ చూస్తున్నారు అక్కడ మీరు? అర్థం చేసుకోండి దాన్ని. అంచేత ఈ పాదసేవనము చాలా ముఖ్యము. అంచేత సిద్ధి సాయి టెంపుల్లో, గురువుల యొక్క టెంపుల్స్లో, ఈ అత్తలకోట స్వామి దగ్గర నుంచి వచ్చినటువంటి దాంట్లో ఏంటి ముఖ్యమయ్యాయి? పాదుకలు, పాదసేవనం. ఐదవది వందనము. వందన భక్తి వందనీయము, కానీ అహంకారము వృద్ధి ఎగుట వలన అది కూడా నిందనీయమే అయినది. వందనము భగవంతునికి బంధనము. నమస్కారములో మమకారము అహంకారము నశించును, కానీ అది కూడా ఈనాడు దుర్లభమైనది. ఇతరులలో పరమాత్మను గాంచి నమస్కరించుటకు పాడు అహంకారము అడ్డువచ్చుచున్నది. అదియునుగాక అందరూ తమకే నమస్కరించాలని చెడిన చిత్తము చింతించుచున్నది. ఈ విధముగా వందన భక్తి అందమును కోల్పోయినది. ఆరవది అర్చన, అనగా భగవంతుని రూపమును పూజించుట అని భావన. నేడు పరమాత్మ రూపమును ధ్యానించుట కన్నను తమ స్వరూపములను అర్చించుకునే భక్తుల సంఖ్యయే ఎక్కువైనది. దేహధ్యానము, పుత్రధ్యానము, కళత్ర ధ్యానము, ధనధ్యానము ఇవియే ప్రముఖముగా ఉన్నవి. స్వవిషయములను పూజించే ధ్యాస తగ్గిన నాడు పరమాత్మను అర్చించే అదృష్టము ప్రాప్తించును. దాస్యము ఏడవది, దాసభావము జీవుని ధన్యునిగా మార్చును. భగవానుడు స్వామి అనియు, తాను భృత్యుడనియు భక్తుడు భావించును. ఈ విధముగా తన బాధ్యతలు బరువులు భగవానుని పవిత్ర పాద పద్మముల చెంత నుంచిన భక్తుడు తేలికపడును, ఆనందమయుడగును. కాని కలియుగ భక్తులు దైవదాసులు కారు. పైసాకు దాసులు, పదవులకు దాసులు, పేరు ప్రఖ్యాతులకు దాసులు, కామానికి దాసులు, కాంచనమునకు దాసులు. అంచేత దాస్యభక్తి కూడా దైన్యస్థితినే పొందినది. ఎంత నేర్చిన, ఎంత జూచిన, ఎంతవారైన కాంతదాసులే అని త్యాగరాజస్వామి ఒక కీర్తనలో గానం చేశారు. చదువుకుంటూ వెళ్ళిపోవచ్చుగా నేను, ఎక్కడైనా మీకు అర్థం కాకపోతే ఆపి అడగొచ్చు. సఖ్యభక్తి ఎనిమిదవ అంగము. సఖ్యమనగా స్నేహము. మనస్సు అనేక విషయములతో స్నేహము చేయును, కానీ భగవంతునితో స్నేహము చేయదు. సఖ్యభావనకి అద్భుతమైనటువంటి ఉదాహరణ అర్జునుడు. సఖేతి మత్వా ప్రసభం ఎదుక్తో హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవేదం. శిష్యుణ్ణి అనుకుని ఆటల్లో కానీ పాటల్లో కానీ నీ మహిమ తెలియక, హే కృష్ణ హే యాదవ హే సఖేతి అజానత మహిమానం తవే, దాన్నన్నింటినీ కూడా క్షమించు అని అడుగుతాడు విశ్వరూపం చూసినప్పుడు. అంచేత ఈక్వల్గా స్టేటస్ అంటే ఏంటి? అక్కడ భగవంతుణ్ణి తనకంటే కిందనను చూడు, తనకంటే పైన కూడా చూడు. కానీ అది ఏ స్థితిలో వస్తుంది? అది ఎనిమిదవ అంగముగా. తొమ్మిది భాగాలు చెప్పాడు భక్తికి. అంచేత నేను ఇప్పుడే భగవంతుడితో ఫ్రెండ్షిప్ చేసేస్తాను, నువ్వు చేయలేవు. శ్రవణము, శ్రవణము తర్వాత కీర్తనము, తర్వాత 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 దాని తర్వాత ఇప్పుడు ఇది ఇప్పుడు మనం చదువుకుంటున్నది. అంచేత ఆ స్టేట్కి క్రమక్రమంగా వస్తారు మీరు. ఆటోమేటిక్ ఇది ఒకదాని తర్వాత ఒకటి కాదు, ఇవంతా కూడా స్టేట్స్. ముందు అసలు అలాంటి శక్తి ఉంది అని వినాలి మీరు. విన్న తర్వాత కీర్తించాలి. అంటే ఏంటి? ఆ లీలలన్నీ తెలియాలి. ఆ లీలలన్నీ తెలిసిన తర్వాత మూడోది స్మరణము, గుర్తొస్తూ ఉంటుంది అనుకో అక్కడ జరిగింది ఇక్కడ జరిగింది అని. అలాగా ఈ తొమ్మిది స్థితులు భక్తివి ఒకదాని తర్వాత ఒకటి వస్తుంది. అవి అలా వస్తాయని చెప్పి లక్ష్మి అనే భక్తురాలికి సాయి ఏం చేశాడు? చాలా ఇంటర్లింక్స్ ఉన్నాయి భాగవతానికి, సిద్ధి సాయి జీవి చరిత్రకి, ప్రతి గురువు చరిత్రలోనూ కనిపిస్తుంది. రేపు రామకృష్ణ పరమహంస గురించి నేను చెప్పినప్పుడు ఇవన్నీ కూడా అక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. మీకు మార్పు ఉండనే ఉండదు. ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ వాడు తీసుకున్నాడు అనుకో, అదే ఎక్స్పెరిమెంట్స్ కదా ప్రపంచంలో. అలాగే ఈ జగద్గురు తత్వం మీకు రావాలి అంటే ఈ నవవిధ భక్తి ఇదే విధంగా కొనసాగిపోవాలి. ఏస్తు తుల్య ముకుందస్యతే సఖాయ సతామత, ఎవరు ముకుందునికి సమానులో వారే ఆయనకి సఖులు. అంతే కదా, స్నేహం ఎవరి మధ్య ఉంటుంది? ఈక్వల్ స్టేటస్ వాళ్ళ మధ్య ఉంటుంది. కనుక భగవానుని అనంత కళ్యాణ గుణములను భక్తుడు కూడా వృద్ధిపరుచుకునవలెను. అంచేత భక్తుడిలో ఎప్పుడైతే ఈ భగవంతుడి యొక్క కళ్యాణ గుణాలు ఎక్కువ అవుతూ ఉంటాయో అప్పుడు వాడు మిల్లిమిల్లిగా ఏ స్థితికి వస్తాడు? సఖాభక్తికి వస్తాడు. ఇక తొమ్మిదవ భక్తి ఆత్మ నివేదనము, ఇదియే శరణాగతి, భక్తి జీవితమునకు పూర్ణాహుతి. ఇదే భక్తులు పొందదగిన సద్గతి సమగతి. విషయ సుఖస్థితుల నుండి విడివడిన వారే విషయ పరిస్థితి నుండి బయటపడి సమస్థితిని బొంది తరింతురు. ఆలయమే లేనప్పుడు కలశ ప్రతిష్ట జరుగుట ఎన్నది కలయే కాగలదు కదా. ఎనిమిది భక్తి అంగములు బలహీనమైనప్పుడు పరాభక్తి స్వరూపమైన ఈ తొమ్మిదవ అంగము లభించే సమస్యే లేదు. ఈ విధముగా భక్తి మాత కలియుగమున నీర్చపడినది. నారదుడు ఈ విధంగా చెప్తున్నాడు, కౌరవుల అత్యాచారముల నుండి ద్రౌపదిని రక్షించినవాడు, కోపభామలను సనాథనలు చేసినవాడు అయిన శ్రీకృష్ణుని చరణ పంకజమును స్మరింపుము. త్వంతు భక్తి ప్రియాతస్య సతతం ప్రాణతోధిక త్వయాహుతాస్తు భగవన్ యాతి నీచ గృహేశ్వసి. శ్రీకృష్ణునికి ప్రాణముల కంటే ప్రియమైన దానవు అని భక్తికి చెప్తున్నాడు. భక్తి అనే దాన్ని స్త్రీ స్వరూపముగా వర్ణించి శ్రీకృష్ణుడికి భక్తి అంటే చాలా ఇష్టము అని చెప్తున్నాడు. నీవు పిలిచినచో దురాగతుల గృహములోనికి కూడా శ్రీకృష్ణుడు వస్తాడు. కృత త్రేత ద్వాపర యుగములలో జ్ఞాన వైరాగ్యములు ముక్తి సాధనములు కాగా కలియుగమున భక్తియే బ్రహ్మ సాహిత్యమును ప్రసాదించుచున్నది. ఒకనాడు నీవే భగవాను నీ కర్తవ్యం నిర్దేశమని ప్రార్థించగా మద్భక్తాన్ పోషయేతి చ, నా భక్తులను పోషింపుము అని ఆ భగవంతుడు నిన్ను ఆజ్ఞాపించను. ఇక్కడ ఆపుదాం దీన్ని. ఆ స్మరణ అకీర్తన ప్రాక్టీస్ చేసుకోండి. ఈ క్షణం నుంచి అనంతమైనటువంటి శక్తి యొక్క సమ్ముఖంలో ఉన్నారు మీరు. ఉంది అది అర్థం కాక ప్రతి భక్తుడు ఈ స్థితి నుంచి ఎదిగిన వాడే, ఎవడైనా సరే వాడు. ఈ మీరు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నారో అక్కడి నుంచే ఎదిగి ఆ కృష్ణ చైతన్యంలోకి లీనమైపోయారు. ఇప్పుడు వాళ్ళకంటే తొందరగా మీరు వెళ్ళగలరు. సిద్ధి సాయికి 12 సంవత్సరాలు పట్టవచ్చు, మీకు 10 సంవత్సరాలు పట్టదు టెక్నిక్ అర్థం అవుతే, కానీ ఆచరణలోకి రావాలి. అది మాత్రం గుర్తుంచుకోండి. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామ కమల నయన దత్తాత్రేయాయ శరణం మమ ద్రాం. ఆ భగవంతుణ్ణి, ఆ సర్వాంతర్యామిని పరిపూర్ణమైనటువంటి ఆర్తితో ప్రార్థన చేద్దాం. అందరూ సుఖంగా ఉండాలి, సకాలంలో వర్షాలు కురవాలి, పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు కలగాలి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః. గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథ్వీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః సధనాః సంతు, జీవంతు శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. మనస్సుని ఆ గురు చేతనంద దగ్గరే ఉంచుకుంటూ అలాగా రాత్రి నిద్రలోకి లయమైపోతాం. అంతవరకు మనకు ఉన్నటువంటి పనులు చేసుకుంటూ ఉంటాం. దీన్ని మర్చిపోకుండా దీన్ని స్మరణ అంటాం. స్మరణ భక్తి మర్చిపోవద్దు. ఇంకా ప్రతిరోజు ఇలా సాయంత్రం పూట జ్ఞప్తికి చేసుకుందాం. దీన్ని చేస్తున్నాను.